for sure. So, we are back again to our seminar after one day's break. In our two previous sessions, we discussed about the meaning of the term founder Acharya, and while discussing that point, we recognize the importance of an institution in order to spread Krishna consciousness effectively throughout the world. To continue the propagation of Krishna consciousness, especially after Srila Prabhupada's disappearance, it is absolutely important to have an institution, because when a great personality comes, it is with his spiritual potency that he creates an incredible wave. He creates a tremendous influence. So when he is present on the planet, the propagation of his mission becomes a natural phenomenon. But then to continue it in his absence, there is a need. It is essential to have an institution.
Hare Krishna. ఇదివరకు జరిగినటువంటి తరగతుల్లో మనం సంస్థాపకాచార్య అనే పదానికి అర్థం చర్చించుకున్నాము. తర్వాత సంస్థ యొక్క అవసరం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జరగాలి లేదా కొనసాగాలి అంటే సంస్థ యొక్క అవసరం ఏంటి అనేది కూడా మనం చర్చించుకున్నాము. గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆరంభించినటువంటి ప్రచారం అనండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయన ఉన్నంత వరకు భూమి మీద అత్యంత సహజంగానే జరిగిపోతుంటాయి. ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి వల్ల అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు. అయితే అటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి, అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి గల వ్యక్తి ఆచార్య వచ్చినప్పుడు ఈ ప్రచారం, వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే ఉవ్వెత్తున ఎగిసి ఆకాశాన్ని ఎగిసి అంటే అటువంటి అలలు ఎలా ఉంటాయి సముద్రంలో అలా ఉంటుంది వాళ్ళ ప్రచారం. తారాస్థాయిలో ఉంటుంది, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళ శక్తి వల్ల అంత తీవ్రంగా అంత ప్రభావవంతంగా ఉంటుంది ప్రచారం. అయితే అటువంటి గొప్ప ఆచార్యులు, ఆధ్యాత్మిక వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏదైతే ఆరంభించారో అది కొనసాగాలి అంటే ఖచ్చితంగా సంస్థ అనేది ఒక అతి అవసరం. ఒకవేళ సంస్థ లేదనుకోండి, ఆ గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి ఆరంభించినటువంటి ఆ ప్రచారం ఆగిపోతుంది లేదా మొక్కలైపోతుంది, అది సరైన దిశానిర్దేశం ఉండదు.
సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ శ్రీ ప్రభుపాద్ సా ద నీడ్, శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సా ద నీడ్, శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ సా ద నీడ్, అండ్ ఈవెన్ బిఫోర్ దెన్ శ్రీ జీవ గోస్వామి సా ద నీడ్.
ఇక్కడ ప్రచారముకు ముందుకు కొనసాగాలి అంటే సంస్థ యొక్క అవసరము ఉంది అని శ్రీల ప్రభుపాల వారే కాదు, శ్రీల భక్తి సిద్ధాంత మహారాజు కూడా గుర్తించారు. శ్రీల భక్తి సిద్ధాంత మహారాజు కంటే శ్రీల భక్తినో ఠాకూర్ కూడా దాన్ని గుర్తించారు. శ్రీల భక్తినో ఠాకూర్ కంటే ముందు శ్రీల జీవ గోస్వామి దాన్ని గుర్తించారు సంస్థ యొక్క అవసరం ఉందని.
The Royal Assembly of the Worldwide Vaishnavas.
Srila Jiva Goswami ee vidhanga oka samstha avasaramu pracharam konasagalante ani నొక్కి చెప్పారు, తన రచనల్లో రాశారు. ఆ సంస్థ ఎలా ఉండాలి, రూపురే దానికి ఒక నిర్మాణం కూడా ఇచ్చారు. అదే విశ్వ వైష్ణవ రాజసభ అని దానికి పేరు కూడా ఇచ్చారు.
Isn't it an incredible foresight? Jiva Goswami, about 500 years back, he is giving a structure.
చూడండి, 500 సంవత్సరాలకితమే శ్రీ జీవ గోస్వామి భవిష్యత్తులో సంస్థ అవసరము అనేటువంటిది అది ఎలా ఉండాలని కూడా చెప్పారు.
వైష్ణవ రాజ్ సభ,
విశ్వ వైష్ణవ రాజ్ సభ,
వరల్డ్ వైడ్, విశ్వ మీన్స్ వరల్డ్ అండ్ వైష్ణవ్, ద వైష్ణవ్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, అసెంబ్లీ, a royal assembly, not an ordinary assembly, a royal assembly of the Vaishnavas internationally.
ఇక్కడ విశ్వ వైష్ణవ రాజసభ, రాజసభ ఇది సాధారణ సభ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవుల సభని రాజసభ అని పిలిచారు శ్రీ జీవ గోస్వామి.
It is, actually we can see, it is common sense that we need a structure. Let us consider, somebody builds a house, and when he builds the house, and then he leaves, and all kinds of people just walk into the house. How will they live in the house? Will they be able to properly live in that house? No. Yes, are fighting about the proprietorship, and everybody will strive to grab as much as we can. And especially in India, sometimes we see that happens to some properties where people just make their claim and try to take over, and government laws are such, you can't really evict them. But what happens is that they're just illegal intruders in that house, and as a result of that, they don't care for the house. They simply care for their own interest, and that they got a free place to live in. They don't renovate, they don't take care of the house, and in a very short time the house just falls apart. Now if we consider that Srila Prabhupada built a house where the whole world can live, then isn't it essential that we recognize who is the proprietor of the house? If we don't emphatically point out who is the proprietor, then we can consider what is happening inevitably. Therefore it is important that the house that Srila Prabhupada built, where the whole world can live, we have to recognize who is the proprietor of the house. In this institution, everybody must represent him. And in order to maintain the proper functioning of that structure or the institution, Srila Prabhupada created the governing body.
ఒక మంచి సంపన్నుడు ఒక ఇల్లు కట్టాడు, చాలా చక్కటి ఇల్లు. ఇల్లు కట్టాడు, ఆయన కట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమవుతుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లోకి రావడం, నివసించడం, ఎవరికి చేతనైనంత వాళ్ళు యాజమాన్యాన్ని ప్రకటించుకోవడం, ఇది నాది ఇది నాది అని ప్రకటించుకోవడం, ఆ ఇంట్లో నివసించడం చాలా కష్టమవుతుంది. ఎందుకు, ఆ కట్టిన వ్యక్తి లేడు. భారతదేశంలో అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి చేతనైంది వాళ్ళు దురాక్రమణ చేస్తారు, స్థలం కానీ ముఖ్యంగా ఏదైనా భవనాలు కానీ. ప్రభుత్వ చట్టం కూడా అంత గట్టిగా చట్టాలు లేవు భారతదేశంలో, వాళ్ళని బయట పంపించడానికి. దురాక్రమణ చేస్తారు, వెళ్తారు, ఆ ఇంట్లో కానీ ఆ సంపదలు ఆ భూమిలో కానీ ఉంటారు, వాళ్ళు అనుభవిస్తుంటారు ఇష్టం వచ్చినట్టు. దాన్ని చక్కగా చూసుకోవాలి, దాని యాజమాన్య నిర్వహణ చూసుకోవాలి, మిద్దె పడిపోతుంది, రంగు దాన్ని పెయింటింగ్ వేయాలి, ఇటువంటి ఏదైనా నిర్మాణము జాగ్రత్తలు అవి తీసుకోరు, ఎందుకంటే దురాక్రమ వాళ్ళది కాదు అది. కానీ వచ్చి ఉన్నారు, ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ భవనం పాడైపోతుంది. అలాగే ద్రౌపది ఇస్కాన్ అనేటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా నివసించగలిగేటువంటి ఒక ఇంటిని నిర్మించారు. ఆ ఇంటి యొక్క యజమానిని మనం గుర్తించకపోతే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. కాబట్టి యజమాని, ప్రభుపాది యజమాని అనేది గుర్తించాలి. ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదకు ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి ప్రభుపాద వారు ఒక విధానం అనేది ఇచ్చారు, ఈ సంస్థ ఎలా ముందుకు కొనసాగాలి అనేది.
It is the responsibility of the governing body to make sure that Srila Prabhupada's house is maintained according to Srila Prabhupada's plan.
ఈ సంస్థ చక్కగా ముందుకు కొనసాగాలి, ఈ ఇల్లు ఇస్కాన్ అనేటువంటి ఇల్లు ముందుకు కొనసాగాలి ప్రచారం బాగా అనేసి ప్రభుపాల వారు సంయుక్త పరిపాలక మండలి జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి జీబీసీ వాళ్ళ బాధ్యత ప్రభుపాల వారు ఇచ్చినటువంటి సూచనలు, విధానాన్ని చక్కగా అమలుపరచాలి, జరిగేట్టుగా చూడాలి.
Srila Prabhupada has given the strategy and the plan for the functioning. What is the objective of this institution Srila Prabhupada built? And it is up to the GBC that they should execute Srila Prabhupada's plan, Srila Prabhupada's will.
ప్రభుపాల వారు ఇస్కాన్ ఏర్పాటు చేసి ఇస్కాన్ యొక్క లక్ష్యం ఏంటి, ఏం సాధించాలి, ఏ మార్గంలో సాధించాలి అని స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు జీబీసీ యొక్క బాధ్యత ఆ ప్రణాళికలను అమలుపరచటము, ఆ లక్ష్యాలను సాధించటము, ఆ ప్రభుపాద యొక్క కోరికను తీర్చడం.
The importance of these two factors in a proper functioning of the institution. Like when you say ISKCON, anybody can come and say that I am the real ISKCON. It is happening, groups of devotees are surrender defect from ISKCON and they try to create something. Then they say that our ISKCON is the real ISKCON and that ISKCON is dead. Rather, this ISKCON is dead. They tell you that. Now, how do you figure out which is real ISKCON? So when I come across
సో కొంతమంది భక్తులు ఏదో కారణాల వల్ల ఇస్కాన్ నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు బృందంగా తయారైపోయి వాళ్ళు ఇస్కాన్ అని పేరు పెట్టుకొని, మాదే అసలైన ఇస్కాను, ఆ ఇస్కాన్ ఎప్పుడు పోయింది, చనిపోయింది అది అని చెప్తారు. ఇలా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలాంటి సమాధానం చెప్తాను?
Point is that ISKCON is the institution where Srila Prabhupada is the founder Acharya and the GBC body is the executor of Srila Prabhupada's will.
So, నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నిజమైన ఇస్కాన్ అంటే సంస్థాపక ఆచార్య ప్రభుపాద అయి ఉండాలి, తర్వాత ప్రభుపాద వారి యొక్క లక్ష్యాలను లేదా కోరికను తీర్చేటువంటిది జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ సంయుక్త పరిపాలక మండలి ఉండాలి. ఈ రెండు ఉంటే అది నిజమైన ఇస్కాన్.
You have a responsibility to create an ISKCON, to seek the continuation of Prabhupada's legacy. And the legacy will be continued by establishing Srila Prabhupada as a founder acharya and a collective body of devotees who are maintaining the institution according to Srila Prabhupada's strategy, according to Srila Prabhupada's plan. And that is ISKCON.
What ISKCON means? ప్రభుపాద సంస్థాపక ఆచార్యగా ఉండాలి, ప్రభుపాల వారి యొక్క కోరిక లక్ష్యాలు సాధించడానికి జీబీసీ మండలి సంయుక్త పరిపాలక మండలి ఉండాలి. ఇటువంటి నిర్మాణం ఇది ప్రభుపాద వారి యొక్క ప్రణాళికలను లక్ష్యాలను సాధించడానికి ప్రభుపాద ఇచ్చిన సూచనల మేరకు పనిచేసే జీబీసి ఉంటే అది నిజమైన ఇస్కాన్.
And they are also managing this instruction, the institution, whimsically, but they have to manage according to Srila Prabhupada's, Srila Prabhupada's blueprint.
ఇప్పుడు జీబీసీ వాళ్ళు ఇస్కాన్ యాజమాన్యం నిర్వహించాలి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేదానికి లేదు. శ్రీల ప్రభుపాద్ ఏదైతే విధానం ఇచ్చారో ఆ విధి విధానాలు తప్పకుండా ఆచరించాలి. జీబీసీ ప్రభుపాద వారి సూచనలు పాటించాలి. ఆ సూచనలు ఎక్కడ ఉన్నాయి? శ్రీల ప్రభుపాద పుస్తకాల్లో ఉన్నాయి.
On which this International Society for Krishna Consciousness is founded on.
ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనే సంస్థకు ఆధారం శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలే.
And so this is how we discussed, and then we discussed about Srila Prabhupada's position as the founder acharya. What does it actually mean? Now, in a spiritual institution, the position of the founder acharya is the pre-eminent shiksha guru, is that of the pre-eminent shiksha guru.
కాబట్టి మనం ఇస్కాన్ సంస్థాపక ఆచార్య అంటే ఇస్కాన్ నిర్వహణ గురించి చర్చించాము, జీబీసీ గురించి, తర్వాత సంస్థాపక ఆచార్య గురించి చర్చించాం. సంస్థాపక ఆచార్య అంటే ఆ ఆధ్యాత్మిక సంస్థలో ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క బోధనలు, ఆయన నిర్దేశమే అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని ఉంటాయి. అంటే ఆయనే అత్యంత ప్రధాన శిక్షా గురువుగా ఉంటారు.
Spiritual master for everybody who joins this institution.
ఇస్కాన్ లో ఎవరు చేరినా సరే వాళ్ళకి అత్యంత ప్రధానమైన గురువు ప్రభుపాద్.
And those who become spiritual masters in ISKCON, they actually become so according to the authority that has been awarded to them by the institution itself. So that means it is the institution that is appointing these leaders, spiritual leaders.
కాబట్టి ఇస్కాన్ లో చేరే ప్రతి ఒక్కరికి శ్రీల ప్రభుపాద వారి అత్యంత ప్రధానమైన గురువు. మరి ఇస్కాన్ లో ఇప్పుడు ఉన్నటువంటి గురువులు ఏంటంటే ఇస్కాన్ అనే సంస్థయే వాళ్ళని నియమిస్తుంది. ఇప్పుడు కాబట్టి ఎవరైతే ఇస్కాన్ సంస్థ ద్వారా గురువుగా ఉండమని నియమించబడ్డారో వాళ్ళు ఇస్కాన్ సంస్థ యొక్క నిర్దేశం మేరకే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాద తర్వాత వచ్చేటువంటి గురువులందరూ కూడా శ్రీల ప్రభుపాద వారి యొక్క ప్రతినిధులుగానే పనిచేయాల్సి ఉంటుంది.
Now, when we represent, then what does it actually mean? I am representing somebody. What does it actually mean?
ఇప్పుడు ప్రాతినిధ్యం వహించాలి అని చెప్తున్నాం ప్రభుపాదుల వారికి. ప్రాతినిధ్యం వహించాలి ఇప్పుడున్న గురువులని. మరి ప్రాతినిధ్యం అంటే అర్థం ఏంటి?
సో టు క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ దట్ టర్మ్ రిప్రజెంటేషన్, యు కెన్ సే say for example somebody is representing Sony in India. So that means that he is the person who is actually through whom we can get Sony, isn't it? If I want Sony products, Then where do you go? We have to go to the person who is representing Swami. So when someone is representing Srila Prabhupada, what does it mean? He is representing, he is giving Srila Prabhupada. He is standing there in order to give Srila Prabhupada. So that is the position of all the spiritual leaders of ISKCON.
ISKCON లో ఉన్నటువంటి గురువుల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుపాల వారికి ప్రాతినిధ్యం వహించడం. ఈ ప్రాతినిధ్యం అనేటువంటి పదాన్ని మనం విశ్లేషించి చూస్తే సోనీ కంపెనీ ఉంది, ఆ సోనీ కంపెనీకి భారతదేశంలో ఒక ప్రతినిధి ఉన్నాడు. భారతదేశంలో ఎవరికైనా సోనీ వస్తువు కంపెనీ యొక్క వస్తువు కావాలంటే ఎవరి ద్వారా లభిస్తుంది? వాళ్ళకి ఆ భారతదేశంలో ఉన్న ప్రతినిధి ద్వారానే లభిస్తుంది. ఆ భారతదేశంలో ఉన్న ప్రతినిధి ఏ వస్తువుని ఇస్తాడు? సోనీ కంపెనీ వస్తువుని ఇవ్వాలని ప్రతినిధి కాబట్టి. అదేవిధంగా ఇస్కాన్లో ఈరోజు ఉన్న గురువులందరూ కూడా శ్రీల ప్రభుపాద యొక్క ప్రతినిధులుగా ఏమిస్తారు? శ్రీల ప్రభుపాదనే ఇస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి, శిష్యులకి.
Now we don't really use the expression transparent by medium. So that is the representative. Through him, he is transparent. Through him we get the personality absolutely clearly. So if we want Prabhupada, we go to them and it is they give Prabhupada to us.
ఇస్కాన్లో ఉన్న గురువులు ప్రతినిధులుగా ప్రభుపాల వారి ప్రతినిధులుగా పనిచేస్తారో, వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో శిష్యులుగా, వాళ్ళు పొందుతారు శ్రీల ప్రభుపాదని ఆ గురువుల ద్వారా పొందుతారు. కాబట్టి ఇస్కాన్లో ఇప్పుడు వచ్చేటువంటి ఆధ్యాత్మిక నాయకులు గురువులు ఒక పారదర్శక మాధ్యమం, అంటే ప్రభుపాల వారిని వాళ్ళ శిష్యులకి అందిస్తారు వాళ్ళు.
Now, then we came to one concept of preeminent Shiksha Guru, or the founder acharya of an institution, and the example we drew. There are plenty of examples like that, like in Ramananda Sampradaya, Ramanujacharya is that founder acharya. He created an institution which is named after him, Ramanuja Sampradaya. Similarly, Madhvacharya, Madhva Sampradaya. So, in Ramanuja Sampradaya,
తర్వాత అత్యంత ప్రధాన శిక్షా గురు అనగా సంస్థాపక ఆచార్య అనే దాన్ని కూడా చర్చించుకున్నాం. కొన్ని ఉదాహరణలు కూడా చర్చించాము. ఉదాహరణకి శ్రీపాద రామానుజాచార్య తను స్థాపించినటువంటి ఆ సంస్థకు ఆ పేరు కూడా రామానుజ సాంప్రదాయం అని పేరు పెట్టారు వచ్చింది. మధ్వ సాంప్రదాయం అని కూడా పేరు వచ్చింది మధ్వాచార్య ఆరంభించిన దానికి.
For generations after generations, what they're doing, they are acting. Ramanujacharya is a preeminent personality. And then, gurus are taking their followers, their disciples, to Ramanujacharya.
Shripad Ramanujacharya aramichina adhyatmik samsthalo, neti varaku kuda aneka mandi gurulu vastu unnaru. Aa gurulu andaru em chestunnaro vaalla shishyulni Shripad Ramanujacharya lo daggara teeskelthunnaru.
And they have a concept in that respect is, Ramanujacharya is the Uddhara Guru, the Deliverer Guru, and the successors of Ramanujacharya and Upakaraka Guru, the benefactor spiritual master. So the benefactor spiritual masters are taking their disciples to Ramanujacharya, and Ramanujacharya is delivering them, that is, Ramanujacharya is taking them to Lakshminarayana.
ఇక్కడ రామానుజ సాంప్రదాయంలో ఉన్న విధానం ఏంటంటే శ్రీపాద రామానుజాచార్య తర్వాత వచ్చేటువంటి గురువులందరూ కూడా వాళ్ళ శిష్యుల్ని శ్రీపాద రామానుజాచార్య దగ్గర తీసుకెళ్తారు. శ్రీపాద రామానుజాచార్య ఉద్ధారక గురువుగా పిలువబడుతున్నారు. ఆయన తర్వాత వచ్చేటువంటి గురువులు ఉపకారక గురువులుగా పిలువబడుతున్నారు. ఉపకారక గురువు ఉపకారం చేస్తాడు, ప్రయోజనం కలిగిస్తాడు శిష్యులకి. ఎలా తీసుకొని వెళ్ళి వాళ్ళని రామానుజాచార్య దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు శ్రీపాద రామానుజాచార్య వాళ్ళకి ముక్తి కలిగించడం, ముక్తి అంటే లక్ష్మీనారాయణ సేవలో వాళ్ళని ఉంచడం, ఇది ఉద్ధారక గురువు చేసే పని. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించారు, అది రామానుజ సంప్రదాయంలో ఉంది, మనది ఆ సంప్రదాయం కాదు కదా, మనం ఇస్కాన్ కాదు.
In order to establish that very similar point, we quoted two verses from Srila Narottam Das Thakur.
మనం ఇస్కాన్ లో ఉన్నాం కదా, గౌడీ వైష్ణవులం కదా, అదే రామానుజ సంప్రదాయము అని మనం అనొచ్చు. దానికి సమాధానంగా శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ రచించినటువంటి వాటి నుంచి రెండు అంశాలు కూడా ప్రస్తావించాం.
Thakur is telling that when will I have the good fortune to receive the mercy of Srila Rupa Goswami, and he, by his mercy, I heard from the saintly personalities that one gets Radha Krishna. When will my Lord and Master Lokanath Goswami, and who was his spiritual master, so when will Lokanath Goswami take me by my hand and offer me to Rupa Goswami and take me to Rupa Goswami? Now isn't it very clear? Lokanath Goswami, his guru, is taking him to Rupa Goswami, and Rupa Goswami is engaging him in the service of Radha Krishna. Another verse.
ఇక్కడ శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన దాంట్లో మనం చర్చించింది ఏంటంటే, అక్కడ ఏం రాశారు, సాధువుల నుంచి విన్నాను నేను శ్రీల రూప గోస్వామిని ఆశ్రయిస్తేనే రాధాకృష్ణ సేవ మనకు లభిస్తుందని, కాబట్టి ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది నాకు అని రాశారు. శ్రీల లోకనాథ గోస్వామి, నా గురువైనటువంటి శ్రీల లోకనాథ గోస్వామి ఎప్పుడు నన్ను నా వేలు పట్టుకొని తీసుకొని వెళ్ళి శ్రీల రూప గోస్వామికి అప్పగిస్తారు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని ఆ విధంగా రాశారు. అక్కడ శ్రీ లోకనాథ గోస్వామి ఆయన దీక్షా గురు.
I will stand behind Rupa Manjari. Rupa Manjari is actually Rupa Goswami. Stand behind Rupa Manjari and see me, the transcendental couple will ask, Rupa, where did you get this new maid servant? And Rupa Manjari replied that Manjulali brought her to me.
సో ఇంకొక విషయం ఏం రాశారు నరోత్తమ దాస్ ఠాకూరు, నేను చాలా భయంతో శ్రీ రూపమంజరి వెనుక నిలబడుకొని ఉంటాను, అప్పుడు దివ్య జంట రాధాకృష్ణ రూపమంజరితో అడుగుతారు, రూప ఈ కొత్త సేవకురాలు ఎవరు అని. అప్పుడు రూపమంజరి సమాధానం, మంజులాలి తీసుకొని వచ్చింది ఈ సేవకురాలని అని సమాధానం చెప్తారు.
Hridaya is not novel or unusual, it is there. So similarly, in our Acharya, founder Acharya of the Sampradaya, that is ISKCON Sampradaya. In this Sampradaya, in this institution, for all the members, that delivering personality is Srila Prabhupada.
కాబట్టి మనము ఇస్కాన్లో ఉన్నాము, ఇస్కాన్ అనేటువంటి సంప్రదాయం అనుకుంటే ఇందులో అందరినీ ముక్తి కావించేటువంటి వ్యక్తి శ్రీల ప్రభుపాద.
స్ట్రక్చర్ under different Greek leaders, like Radha Krishna has led different groups, Lalita Devi's group, Vishakha Devi's group, Chandra Devi's group. Of course, Chandra Devi's group is conflicting with Radha and his group, so he don't have much to do with them. Lalita Devi's group is subdivided further. Like they have Lalita Devi's group. Lalita Devi is the group leader. Her name, she is called Jutheshwari. Jutha means the group, and Ishwari means the lady. The leader of the group is Lalita Devi.
ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా బృందాలు ఉన్నాయి, బృంద నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు. లలితాదేవి బృందం ఉంది, ఆ లలితాదేవి బృందానికి ఆమె నాయకురాలు. జ్యోతిశ్వరి అంటారు, ఈశ్వరి అంటే నాయకురాలని. తర్వాత విశాఖదేవికి ఆమెకు ఒక బృందం ఉంది, చంద్రావళి ఆమెకు ఒక బృందం ఉంది. అయితే చంద్రావళి బృందం రాధారాణికి కొంచెం విరోధంగా వర్తించేటువంటిది. లలితాదేవి బృందం తీసుకుంటే ఆ బృందంలో ఆమె అధినాయకురాలు. దాంట్లో మళ్ళీ ఉపవిభాగాలు ఉన్నాయి. ఆ లలితాదేవి బృందంలో కూడా మళ్ళీ ఆ ఉపబృందాలు ఉన్నాయి. ఆ ఒక ఉపబృందానికి అధ్యక్షత వహించేది రూపమంజరి.
And in this way, then Upamanjari's group again has subdivisions, like her assistants have her groups, and in this way
tarata Upamanjari ki kinda unnatuvanti brinda kuda aa Upamanjari brindam kuda vibhagalaga inka vibhajinchabadi untundi. Ee vidhanga vibhagalu unnai.
It has an unlimited number of individuals with unlimited number of group leaders.
ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి నాయకులు, అసంఖ్యాకమైనటువంటి బృందాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. ప్రభుపాద్ చెప్పేవారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇస్కాన్ ఉందని.
What does it mean?
దాని అర్థం ఏంటి?
It means that when we go back to the spiritual sky, we will find Srila Prabhupada is a group leader.
దాని అర్థం ఏంటంటే, మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాద యొక్క బృందం ఉంటుంది, మన బృందానికి ప్రభుపాద నాయకత్వం వహిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద వారి సూచనల ఆధ్వర్యంలోని సేవలో ఉంటాం మనం.
And that doesn't mean that because Prabhupada is a group leader, there is not going to be any other leaders. No, there is subdivision.
Prabhupada brinda nayakudu kabatti inka vere brindalu levu ane daniki ledu. Upa brindalu kuda untayi malli.
There will be subgroups in Prabhupada's group again.
Srila Prabhupada yokka brindamlone malli upa vibhagalu untayi.
And respective gurus will have be the leaders of their
group. Evaraithe gurulu unnaro ippudu వాళ్ళ బృందం ఉంటుంది. ప్రభుపాద కింద గురువులు ఉన్నారు, వాళ్ళ బృందం ఉంటుంది మళ్ళీ.
అక్కడ
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శిష్యుల్ని, శిష్య బృందాన్ని ప్రభుపాద సేవలో తీసుకొని వెళ్తారు
వాళ్ళు. These are the points that we covered in last 2 days sessions.
కాబట్టి గత రెండు తరగతుల్లోనూ ఈ అంశాలు మనం కూలంకషంగా చర్చించాము.
And so last time we didn't have much time to invite questions, and I think I basically covered this main concept of Prabhupada's position and ISKCON and Prabhupada's role as the founder of Acharya. Now, if anybody has any question, one can ask. Yes, Rish.
కాబట్టి ఇప్పటి వరకు మనం చర్చించింది శ్రీల ప్రభుపాద సంస్థాపకాచార్య, తర్వాత ఇస్కాన్ లో ప్రభుపాద వారి యొక్క స్థానం ఏంటి అనేది. ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు.
Over breakfast a couple of days ago, and in relation to the relationship between Shiksha, this statement of a question, the first question is a kind of restatement of a question I asked you over breakfast a couple of days ago, and in relation to the relationship between Shiksha and Diksha. And I'm asking it again because I thought it would help all of us here. First of all, a pre-question, I guess. Is it fair to say that the essence of Diksha, as many think, is Shiksha? The essence of initiation being the instruction. As Prabhupada himself said, when I met my spiritual master, I accepted it immediately, not officially, but in my heart. And then 10, 11 years later, he was initiated. So Srila Prabhupada's books, I'll try to get to the point. Srila Prabhupada's books being the law books, the foundation, etc. So then many would say, or some would say, therefore, Srila Prabhupada is still initiating. He is, in fact, the current Diksha Guru because his books, his instructions, are informing us of everything. This is where everything's coming from. So, isn't Srila Prabhupada still the initiating guru? That's the first, so please hear.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు, మా గురువు గారిని కలిసిన మొట్టమొదటి రోజే నేను ఆయనను గురువుగా స్వీకరించాను అని చెప్పారు. అయితే 11 సంవత్సరాల తర్వాత దీక్ష అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరైనా చెప్పచ్చు, శ్రీల ప్రభుపాద పుస్తకాలు చదివే అంతా నాకు ఆధ్యాత్మికంగా లభ్యమైంది కదా, కాబట్టి ప్రభుపాద ఆ రోజు వల్ల గురువుని కలిసిన మొట్టమొదటి రోజే మా గురువుగా స్వీకరించాను, అయితే 11 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నారు కదా. ఆ విధంగా చూస్తే ప్రభుపాద వారిని వారి పుస్తకాలు చదివి ఈ రోజు అంత భక్తిలోకి వచ్చామా అంతా తెలుస్తుంది మాకు. ఆ విధంగా ప్రభుపాదే దీక్షా గురువు కొనసాగొచ్చు కదా అని కొంతమంది అడగచ్చు.
Shri Prabhupada also emphatically pointed out that books are not enough. To reveal the books, the instructions, to reveal the instructions of the books, you need teachers. So you need a teacher who is going to explain the books to you. And a teacher is a person who has a clear understanding of what the books are meant for.
శ్రీల ప్రభుపాద చెప్పారు, పుస్తకాలే సర్వము అనే దానికి లేదు, పుస్తకాల్లో ఉన్నటువంటి సూచనలను మీకు విడమర్చి చెప్పేదానికి, బోధించేదానికి ఒక గురువు అధ్యాపకులు కావాలి. అంటే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల పట్ల చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మనకు బోధకులుగా ఉంటారు, గురువుగా. ఇది ఒక కోణంలో చూడొచ్చు, పుస్తకాలు ఉన్నప్పటికీ ఆ పుస్తకాలనే వివరించడానికి మనకు బోధకులు కావాలి.
One aspect. And the other aspect is that the spiritual life is a process of surrender. And that is why there is a need of formal initiation. That is, through the formal initiation, you are surrendering yourself to somebody.
ఇంకొకటి చూడండి, ఆధ్యాత్మిక జీవనం అంటేనే శరణాగతి, నిన్ను అర్పించుకోవాలి. కాబట్టి ఈ ఉపచారం ఏదైతే ఉందో, దీక్ష అనేటువంటి ఉపచారం, అక్కడ నువ్వు శరణాగతి పొందేదానికి అది దీక్ష అనేటువంటి కార్యక్రమం ఉంటుంది.
So this is the aspect of Diksha that has been clearly pointed out. Diksha kale, shishya kale, atma samarpan. At the time of initiation, the disciple surrenders himself to the Guru.
Diksha kale, shishya kare, atma samarpan. దీక్ష అంటే దీక్ష సమయంలో శిష్యుడు పూర్తిగా తనంతను సమర్పించుకోవడం.
సేకాలి కృష్ణ తారి కోరి ఆత్మశామ అట్ దట్ టైం కృష్ణ యాక్సెప్ట్స్ హిమ్.
ఆ విధంగా శరణాగతి పొందినటువంటి భక్తుడిని కృష్ణుడు అంగీకరిస్తాడు.
Surrender to a person who is representing the person, the main personality, then where is the guarantee that we are going to surrender to the main personality? Why does Krishna want us to surrender to him through the process of initiation? Because Krishna wants to see that if you really want to accept my authority, then accept the authority of my representative. Right? Now to say that I will surrender to Krishna but not to anybody else, that means we are not really becoming surrendered.
శరణాగతి అంశం చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడు ఆ ముఖ్యమైన వ్యక్తికి నేను ముఖ్యమైన వ్యక్తి అత్యంత ముఖ్యమైన వ్యక్తి కింద ప్రతినిధిగా ఉన్నారే, ఆయనకు శరణాగతి పొందకుంటే ఆ ముఖ్యమైన వ్యక్తికి శరణాగతి పొందావని ఎలా తెలుస్తుంది? ప్రతినిధికి శరణాగతి పొందకుంటే లేదు, నువ్వు ఈ ప్రతినిధి నాకు ఎందుకు అవసరము, నేను ఆ ముఖ్యమైన వ్యక్తికి శరణాగతి పొందుతానంటే నువ్వు పొందినట్లు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కృష్ణుడు పెట్టిన విధానమే ఇది, నువ్వు నాకు శరణాగతి పొందావు అని చూపించాలంటే నా ప్రతినిధికి శరణాగతి పొందు అని కృష్ణుడు పెట్టాడు విధానం. నువ్వు అనొచ్చు నాకు ప్రతినిధి అవసరం లేదు, కృష్ణుడికి నేను శరణాగతి పొందుతాను అని. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, లేదు నా ప్రతినిధికి శరణాగతి పొందు అని చెప్తున్నాడు. కాబట్టి దీక్ష అనేటువంటి ఈ ఉపచారం ఏదైతే ఉందో అది నీ యొక్క శరణాగతి భావాన్ని చూపెట్టడం. దీక్ష అంటే కనీసం మొట్టమొదట ఒక్కరికి తలంచడం. వాస్తవానికి తర్వాత నువ్వు సమాజం మొత్తానికి, భక్తుల సమాజం మొత్తానికి తలంచాల్సి ఉంటుంది నువ్వు. వైష్ణవ సమాజం మొత్తానికి నువ్వు తల ఉంచాలి, సమర్పించుకోవాలి. అయితే అది మొట్టమొదటి ఒక్కరికి తల ఉంచడంతో ఆరంభమవుతుంది. కాబట్టి మనం అధికారికంగా ప్రకటిస్తున్నాం, దీక్ష తీసుకోవడం అంటే అధికారికంగా ప్రకటించడం. ఓకే, నేను ఈ వ్యక్తికి తలంచుతున్నాను, శరణాగతి పొందుతున్నాను ఈ వ్యక్తి దగ్గర.
It is not that because I have accepted one person, that's it. No. As I make advancement, then the dimension of my surrender increases. Like, first I surrender to one, then more, and then ultimately, I surrender myself to the entire community of devotees.
దీక్ష ద్వారా నువ్వు ప్రకటిస్తున్నావు నేను ఒకరికి శరణాగతి పొందుతున్నానని. నువ్వు భక్తిలో బాగా ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ మందికి శరణాగతుడు అవుతావు, ఇంకా బాగా అభివృద్ధి చెందిన తర్వాత భక్తుల సమాజం మొత్తానికి శరణాగతుడు అవుతావు. ఇదే ఉత్తమాధికారి యొక్క లక్షణం. భక్తిలో భక్తి యొక్క ప్రగతిలో వివిధ దశలు ఉన్నాయి కదా, మరి కనిష్ట అధికారి అంటే ఎవరు? సుశీల రూప గోస్వామి చెప్పారు కనిష్ట భక్తుడి గురించి, ఆయన కృష్ణుని దేవదేవుడిగా అంగీకరించాడు కానీ భక్తుల్ని గుర్తించలేడు.
Pujanga Shuddha, with respect, with respect he worships Krishna, but he doesn't recognize, not a bhakteshu chaneshu, he doesn't recognize his devotees. He is Prakrita Smita. He is a neophyte devotee. Who is a second class devotee?
ఇక్కడ కనిష్ట భక్తుడి గురించి ఏంటంటే కృష్ణుని అంగీకరించాడు కానీ భక్తుల్ని గుర్తించలేకున్నాడు, వాళ్ళని అంగీకరించలేకున్నాడు. మరి మధ్యమ భక్తుడి లక్షణాలు ఏంటి? కృష్ణుని దేవదేవుడిగా గుర్తించాడు, కృష్ణుడు ప్రేమిస్తుంటాడు, కృష్ణ భక్తులతో మిత్రత్వం చేస్తాడు. అమాయకులు అజ్ఞానుల పట్ల కరుణ కలిగి ఉంటాడు. అపరాధుల నుంచి అపరాధులను ఉపేక్షిస్తుంది, ఉపేక్ష అంటే వాళ్ళ నుంచి దూరం ఉంటాడు. మరి ఉత్తమ అధికారి ఎవరు? ఉత్తమాధికారి అంటే ఎవరిని చూసినా కూడా భక్తులుగానే పరిగణిస్తాడు అందరినీ, తనని తప్ప. నేనొక్కడి భక్తుడిని కాదు, మిగతా అందరు భక్తులే. ఇది ఉత్తమాధికారి దృష్టి.
So this is how the spiritual reality works. We begin with thinking that I am the only devotee in the entire planet. Krishna is God and I am the only devotee. But then as we make advancement, then I begin to see, well, there are others also who are devotees of Krishna. And then finally I see that everybody is a devotee, only I couldn't become a devotee.
కాబట్టి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో చూడండి. మొట్టమొదట ఏమనుకుంటాడు, కృష్ణుడు దేవదేవుడు, నేను ఒక్కడినే ఆయన భక్తుణ్ణి, ఇంకెవరు లేరు భక్తులు. అలా ఆరంభమవుతుంది ఆధ్యాత్మిక జీవితం. క్రమక్రమంగా గుర్తిస్తాడు, మిగతా భక్తులు కూడా ఉన్నారే అని. ఇంకా ప్రగతి సాధించిన తర్వాత అందరు భక్తులే, నేను ఒక్కడిని తప్ప అని. ఇది ఉన్నత స్థాయి.
In the process, the formality of surrender is very important.
కాబట్టి ఇక్కడ శరణాగతి అనేది చాలా ముఖ్యం.
So that is why the formality of diksha is there, and actually, now let me also tell you one thing.
కాబట్టి దీక్ష కార్యక్రమం అనేది ఉంది అంటే నువ్వు వెళ్ళి తలంచాలి, శరణాగతి పొందాలి మొట్టమొదట.
It's a very pertinent question, that's why I'm taking the time to, because this question is giving me the opportunity to explain some intricate points. Actually, Chaitanya Charitamrita says that for the sake of holy name of Krishna, about Hare Krishna Mahakantra, there is no need of diksha.
ఇంకొక ముఖ్యమైన అంశము ఈ ప్రశ్నకు సంబంధించింది. చైతన్య చరితామృతలో చూస్తే మనం హరికృష్ణ మహామంత్రం జప కీర్తనలకి దీక్ష అవసరం లేదని ఉంది. హరికృష్ణ మహామంత్రం జపం చేయడానికి దీక్ష అవసరం లేదు. పురశ్చర్య అంటే ఆ నామ జపం చేసేదానికి ముందు పవిత్రీకరణ విధానాలు ఉన్నాయి, అవి కూడా అనుసరించే అవసరం లేదు అని ఉంది.
దీక్ష పురశ్చర్య విధి అపేక్షణ కరి జీవ స్పర్శే అచండలి సవారి ఉద్ధారి. దిస్ హోలీ నేమ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ దీక్ష ఆర్ పురశ్చర్య.
ఇక్కడ చైతన్య చరితామృత శ్లోకం ప్రకారం ఈ భగవంతుడి నామము దీక్ష తర్వాత దీక్షకు ముందు అనుసరించే పవిత్రీకరణ కొన్ని కార్యక్రమాలు ఇవి అవసరం లేదు, వీటి మీద ఆధారపడి ఉండదు హరినామము. నాలుకను స్పర్శిస్తే చాలు, నాలుకను స్పర్శించడం ద్వారానే చండాలను కూడా పవిత్రం చేస్తుంది హరినామం.
That is the verb. I mean, that's the verse. But Jiva Goswami is saying, although the Holy
Name. భగవంతుడి పవిత్ర నామం జపం చేయడానికి దీక్ష అవసరం లేదు, దీక్షకు ముందు ఉన్నటువంటి పవిత్రీకరించబడేటువంటి కొన్ని కార్యక్రమాలు అవి అవసరం లేదు అని ఉంది. అయితే జీవ గోస్వామి ఏం చెప్పారు? జీవ గోస్వామి దీనికి వివరణ ఇచ్చారు. దీక్ష అనేది పూర్వం ఎలా అంటే, మంత్రాలు పూర్వం రహస్యంగా ఉంచేవాళ్ళు. అప్పుడు ఈ దీక్ష అనే దానికి ఒక అవసరం ఉండేది. పూర్వ మంత్రాలు రహస్యంగా ఉండేవి, కాబట్టి మంత్రం కావాలంటే దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉండేది. మంత్రం జపం చేయాలంటే ఇలా ఉండేది పరిస్థితి. పూర్వము దీక్ష ద్వారా మాత్రమే మంత్రం నీకు లభించేది. ఉదాహరణ గాయత్రి మంత్రం ఉంది, అది గుప్తంగానే ఉంచబడుతుంది. గురువు అర్హత కలిగిన శిష్యుడిగా మంత్రాన్ని ఇస్తాడు. ఆ గాయత్రి మంత్రం ఏంటి? గురువు శిష్యుడి యొక్క చెవిలో అది ఎవరికి వినిపించకుండా చెప్తాడు. అంటే ఇతరులకు అది వినిపించకుండా కేవలం శిష్యుడికి మాత్రమే వినిపించే విధంగా అంత తక్కువ శబ్దంతో చెప్తాడు, గుసగుసలాడినట్లు.
సో వితౌట్ దీక్ష వన్ కుడ్ నాట్ గెట్ ద మంత్ర, అండ్ వితౌట్ గెటింగ్ ద మంత్ర దేర్ వాస్ నో క్వశ్చన్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్.
కాబట్టి పూర్వం ఇలా ఉండేది, దీక్ష లేకుంటే మంత్రం లేదు, మంత్రం లేకుంటే ఆధ్యాత్మిక ప్రగతి లేదు.
దట్స్ వై దీక్ష వాస్ ఎసెన్షియల్ బట్ వాట్ చైతన్య మహాప్రభు,
కాబట్టి దీక్ష చాలా అవసరం. అయితే ప్రస్తుతం చైతన్య మహాప్రభు ఏం చేశాడు?
చైతన్య మహాప్రభు మేడ్ ద హరికృష్ణ మహామంత్ర పబ్లిక్.
చైతన్య మహాప్రభు ఏం చేశారు? హరే కృష్ణ మహామంత్రాన్ని పూర్తి బహిరంగం చేశారు. ఎవరైనా జపం చేయచ్చు.
దట్ ఈస్ వై దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దీక్ష, ఫార్మాలిటీ ఆఫ్ దీక్ష, బికాజ్ ద మంత్ర హస్ బీన్ గివెన్.
కాబట్టి మంత్రం పొందడం కోసం ఉన్నటువంటి దీక్ష విధానం ఇప్పుడు అవసరం లేదు. ఏది మంత్రం పొందాలనే దానికి దీక్ష అవసరం లేదు. మంత్రం అందరికీ లభిస్తూనే ఉంది మహాప్రభు దయ వల్ల. అయితే నీకు మార్గనిర్దేశకత్వం, శరణాగతి, వీటి కోసం దీక్ష అనేది నిర్దేశించబడింది. ఈ శ్లోకం చదవండి మీరు చైతన్య చరితామృతలోది. ప్రభుపాద కూడా అక్కడ చక్కగా వివరించారు ఈ కారణాల వల్ల దీక్ష అవసరము అనేసి. హరే కృష్ణ హరే కృష్ణ. చాలు ఇంతటి తాపుతాము, తర్వాత శ్రీ ప్రభుపాదకి జయ, శ్రీ భక్తిచారి స్వామి మహారాజ్కి జయ, హరే కృష్ణ.